Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అశ్విని కుమార్ స్వాగతం. విశ్వవ్యాప్తంగా ఉన్న ఈ కష్టకాలం, ఈ కరోనా కాలంలో మీరంతా క్షేమంగా ఇంటి దగ్గరే ఉన్నారని ఆశిస్తాను. ఇలాంటి విపత్తు రావటం ఇది మొదటిసారి అనుకున్నా, ఇలాంటి మహమ్మారులు అంతకుముందు మానవ జాతిని పీడించాయి. మొదటిది మశూచి, రెండోది కలరా, మూడోది మలేరియా. ఈ మూడు ఇప్పటికీ ఉన్నాయి. అయితే మశూచి ఒక మానవ జాతిలోనే, అంటే మానవ శరీరంలోనే ఉంటుంది. ఇంకెక్కడ అది బ్రతకలేదు. అందుకని మశూచిని మన డాక్టర్లు, మన సైంటిస్టులు జయించారు. అంటే ఏ మానవ శరీరంలో ఆ బ్యాక్టీరియా లేకుండా, ఆ మశూచి వైరస్ లేకుండా చేసేసరికి అది ఈ ప్రపంచించి అంతరించిపోయింది. ఇప్పుడు మశూచి అనేది లేదు ఎక్కడా కూడా, ప్రపంచ ఈ భూమి మీద ఎక్కడా కూడా లేదు. అట్లాగా కొన్ని మహమ్మారులు, అట్లాగే ప్లేగ్ కూడా చాలా ఇబ్బంది పెట్టింది అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో మానవజాతిని. ఇప్పుడు మనకి మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న మహా విపత్కరమైన మహమ్మారి ఈ కరోనా వైరస్ అనేది. దీనికి మందు లేదు అని చెప్తున్నారు, లేదు కూడా ప్రస్తుతానికి. అందుకని అది రాకుండా జాగ్రత్త పడటం ఒకటే మనం తీసుకోవాల్సిన తక్షణ కర్తవ్యం. సరే, ఈ వారం విశ్వ సాహిత్యం శీర్షికలో మీకు మాక్సిమ్ గోర్కీ, రష్యన్ రచయిత, మేధావి గురించి కొన్ని విషయాలు చెప్తాను, వినండి. ఎందుకంటే మాక్సిమ్ గోర్కీ కమ్యూనిస్టు ఉద్దేశంగా మారిన రష్యన్ విప్లవానికి ముందు వెనుక ఉన్న వ్యక్తి. ఆయన లెనిన్కి, స్టాలిన్కి చాలా దగ్గర స్నేహితుడు, లెనిన్కి క్లాస్మేట్ అనుకుంటా. అయినా ఆయన జీవిత విశేషాలు మనం తెలుసుకోవడంలో చాలా కొత్త విషయాలు మీకు చెప్పగలను. ఎందుకంటే మాక్సిమ్ గోర్కీ అనేది అతని పెన్ నేమ్ అన్నమాట, కలం పేరు అంటామే. గోర్కీ అంటే రష్యన్ భాషలో చేదు నిజం అని అర్థం. అంటే జీవితంలో, సమాజంలో చేదు నిజాలు మాత్రమే నేను చెప్తాను అని సంకేతంగానే ఆయన తన కలం పేరు గోర్కీ అని పెట్టుకున్నాడేమో, మరి మనకు తెలియదు ఆ విషయం. చాలా నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు చాలా నిరుపేదలు. మూడో ఏటని ఇందాక చెప్పాను కదా, కలరా మహమ్మారి సోకింది. అప్పుడే ఆయన తండ్రి చనిపోయాడు. ఈతను బతికి బట్టగట్టిన తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోవడంతో వాళ్ళమ్మ, గోర్కీ అమ్మ, అసలు గోర్కీ అసలు పేరు చెప్తాను మీకు, అలెక్సై మాక్సిమోవిచ్ పెస్కోవ్, అమ్మ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. అంటే తాత దగ్గర, అమ్మమ్మ దగ్గర ఆయన కొంత వరకు చదవటం నేర్చుకున్నాడు. తాత చాలా కథలు చెప్పేవాడు, చాలా ఆసక్తిగా వినేవాడు. ఆ తర్వాత రెండేళ్ళు బడికి వెళ్ళాడు ఇతను. అయితే ఆ బడికి వెళ్ళినప్పుడే మశూచి సోకింది. ఇందాక చెప్పాను కదా, మన మహమ్మారి మానవ జాతిని పీడించిన మహమ్మారులు కలరా ఒకటి మశూచి అని. ఆ మశూచి సోకింది. మశూచి ప్రాణాంతకమైన మహమ్మారే, కానీ ఈయన కూడా దాని నుంచి బయటపడ్డాడు. కానీ స్కూల్ మానేశాడు, చదువు చెడిపోయింది. తండ్రి చనిపోయాడని చెప్పాం కదా, ఇతనికి 10 ఏళ్ళ వయసులో తల్లి మరో పెళ్లి చేసుకుంది. ఆ పెంపుడు తండ్రి ఎప్పుడు తల్లిని కొట్టి ఇబ్బంది పెడుతుండేవాడు. ఆ సమయంలో అతను తండ్రికి ఎదురు తిరిగి పోట్లాడి తాత దగ్గరికి వెళ్ళిపోయాడు అన్నమాట. ఆ తర్వాత మరో సంవత్సరానికి తల్లి కూడా చనిపోయింది. అంటే ఇప్పుడు అతనికి తల్లి తండ్రి లేరు, కేవలం తాత దగ్గరే ఉండి చదువు సంధ్య లేకుండా కేవలం సొంత ఉత్సాహంతో చదువుకున్న కథలు పుస్తకాలు తప్ప అతనికి ప్రత్యేకమైన విద్యా అభ్యాసం అనేది లేదు. కొన్నాళ్ళు చెప్పుల కొట్లో పనిచేశాడు, కొన్నాళ్ళు మెసెంజర్ బాయ్గా పనిచేశాడు, మరి కొన్నాళ్ళు బేకరీలో పనిచేశాడు. చివరికి ఒక ప్యాసింజర్ నౌకలో చేరి కొన్ని దేశాలు తిరిగాడు. ఆ ప్యాసింజర్ నౌకలోని గొగోల్ కథలు, హెన్రీ ఫీల్డింగ్, థామస్ జోన్స్ చదివి సాహిత్యం అంటే అభిరుచి పెంచుకున్నాడు. ఇలా అతని జీవితం ఎన్ని ఒడిదుడుకులు లోనయ్యి అతను యవ్వనంలో ప్రవేశించాడో చూడండి. అట్లా తరచూ మారే ఉద్యోగాలతో తిండికి లేక, ఉండే స్థలం లేక, తాతగారి దగ్గర ఉండలేక, ఎందుకంటే అప్పటికి తాత కూడా మరణించాడు, అతను ఒక సమయంలో ఆత్మహత్య కూడా ప్రయత్నం చేశాడు. అది కూడా ఆత్మహత్య కూడా అతను సక్సెస్ఫుల్గా చేసుకోలేకపోయాడని చెప్పాలి. అతను బ్రతికించడానికి డాక్టర్లు ఆపరేషన్ చేసి బుల్లెట్ తీశారు. అప్పుడు అతని జీవితం మీద దృక్పథం మారింది. రెండేళ్ల పాటు కాలినడకన చూడండి, ఆ ఆత్మహత్య ఫెయిల్ అయిన తర్వాత, ఆపరేషన్ అయిన తర్వాత, కోలుకున్న తర్వాత 2 సంవత్సరాలు కాలినడకనే, ఎందుకంటే అతని దగ్గర డబ్బు లేదు కదా, కాలినడకనే రష్యా అంతా తిరిగాడు, పాదయాత్ర చేశాడు అన్నమాట. పేదల స్థితిగతులను అధ్యయనం చేశాడు, అంటే అనుభవంలోకి తెచ్చుకున్నాడు. ఎం గోర్కీ పేరుతో ఒక కథ రాశాడు, దాని పేరు మకరా చుద్ర. 1892 రాశాడు ఇది. మధ్యతరగతి పతనాన్ని అంటే, ఇప్పుడు మనం బర్గోయిస్ అంటాం కదా, మనం బర్గోయిస్కి మన ఇండియన్ కమ్యూనిస్టులు పెట్టిన బూర్జువా సరైన పదం కాదు. బర్గోయిస్ అంటే మధ్యతరగతి. ఆ మధ్యతరగతి వాళ్ళు అటు షావుకారులు కాదు, ఇటు పేదరికం అనుభవించలేరు, రెండింటికి మధ్యలో నలిగిపోతుంటారు. వాళ్ళ పతనాన్ని చిత్రించిన కథ అది. ఫోమా గార్డియన్లో సీరియల్గా అచ్చయింది. అట్లా అతను రచయితగా మారాడు. కొన్ని కథలు రాసి ప్రచురించాడు. తర్వాత ఒక నాటకం రాశాడు, దాని పేరు లోయర్ డెప్స్. అది 1902 రాశాడు. మరుసటి ఏడాది సోషల్ డెమోక్రటిక్ పార్టీతో సంబంధాలు పెట్టుకున్నాడు. అంటే ఏంటి, అప్పటికే జార్జ్ చక్రవర్తి మీద తిరుగుబాటు మొదలైంది రష్యాలో. ఒక పార్టీ, ఒక డెమోక్రటిక్ పార్టీ అనేది ఒక దాంతో సంబంధాలు పెట్టుకున్నాడు. 1905 తొలి విప్లవం చూడండి, జార్జ్ చక్రవర్తి మీద మొదటి విప్లవం 1905 జరిగింది, కానీ అది ఫెయిల్ అయింది, విఫలమైంది. బోల్షివిక్కులను సమర్థించినందుకు అతన్ని జైల్లో పెట్టారు. ఎవరిని, మన మ్యాక్సిమ్ గోర్కీని. ఆ తర్వాత విడుదలయ్యాడు. విడుదలైన తర్వాత పార్టీ సభ్యత్వం తీసుకున్నాడు. ఇది అతని జీవితం, ఇట్లా నడుస్తుంది. ఈ పార్టీ ఏంటిది, డెమోక్రటిక్ పార్టీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీకి ప్రపంచవ్యాప్తంగా దానికి ప్రచారం తేవాలని, దానికి నిధులు సమకూర్చాలని ఒక నిర్ణయంతో అతను కట్టుబట్టలతో యూరోప్, అక్కడి నుంచి అమెరికా ప్రయాణం వెళ్ళాడు. ఈలోపు కొన్ని పుస్తకాలు రాశాడు, అవన్నీ అట్లా ఉంచండి. ఇతను 1906 అమెరికాలో కాలు పంపాడు. ఎందుకు, ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీకి డబ్బు సహాయం కోసమే అమెరికా చేరాడు. అయితే ఇతనికి రచయితగా అప్పటికే పేరు అమెరికా దాకా ప్రయాణించింది. ఎంత గొప్ప పేరు ఉందంటే, మార్క్ ట్వైన్ అనే ఆయన మీకు తెలుసు కదా, ఆయన ఈయనకి ఆహ్వాన, ఆయన అధ్యక్షతలో ఆహ్వాన సంఘం ఏర్పడింది. దేశాధ్యక్షుడు రూజ్వెల్ట్ స్వాగత సన్నాహాలు చేయడానికి కూడా సిద్ధమయ్యాడు. కానీ జార్జ్ చక్రవర్తి వ్యతిరేకంగా ఇతనికి ఎంత గౌరవం తగ్గట్టు లభిస్తుందని తెలిసి రష్యన్ రాయబారి కార్యాలయం నుంచి ఒక వార్త ప్రెస్కి లీక్ చేశారు. ఏంటంటే గోర్కీ వెంట వచ్చింది ఆయన భార్య కాదు, ఒక రంగస్థల నటి అని. ఎన్నో విలువలు అప్పటికే విక్టోరియన్ విలువలు అంటాను చూసారా, విలువలతో సమాధానం అవుతున్న అమెరికాలో ఇతని కోసం ఏర్పాటైన ఆహ్వాన సంఘం క్యాన్సిల్ అయిపోయింది. అట్లాగే రూజ్వెల్ట్ స్వాగత సన్నాహాలని చెట్టెక్కాయి. ఈయన గోర్కీ ఉన్న హోటల్ రూమ్ కూడా ఖాళీ చేయించారు. గోర్కీ రోడ్డును పడ్డాడు. ఆ రోడ్డును పట్టడం అంటే అతని దగ్గర చిల్లు కావలేదు, ఎక్కడ ఉండాలో తెలియదు. ఎవరో ఒకటి ఇద్దరు మిత్రులు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా దూరంగా పర్వతాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక లాగ్ క్యాబిన్ ఉంటాం, చెక్కలతో ఒక చిన్న క్యాబిన్ కట్టుకుని అక్కడ ఉండి తన కార్యక్రమం చేరుద్దాం, ఎట్లా కూడా నెరవేర్చాలని అనుకున్నాడు. తిండికే గతి లేనప్పుడు ఈ కార్యక్రమం ఎట్లా నడుస్తుంది? అది కూడా అతనికి ఏమీ ముందు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో పడిపోయాడు. అతని దగ్గర ఉన్నది ఒకటే ఒక ఆయుధం, రాయటం. అప్పుడు అతని డబ్బు కోసం ఎప్పుడో రాసుకున్న ఈ అమ్మ, గోర్కీ గొప్ప నవల మన అమ్మ అని చెప్తున్నాం కదా, అమ్మ నోట్స్ రాసుకున్నాడు అమ్మ గురించి. ఆ అమ్మ నవల రాయటం మొదలుపెట్టాడు అమెరికాలో. దేనికోసం? కేవలం దినవెచ్చం కోసం. రాసి 2-3 పత్రికలు పంపిస్తే దాన్ని ఆపిల్టన్ మ్యాగజైన్ న్యూయార్క్లో 1 సంవత్సరం పాటు సీరియల్గా వేసింది. అతనికి ప్రతి నెల డబ్బు పంపించేది. దాంతో అతను తిండి గడిచేదనమాట. అయితే అతను అనుకున్న కర్తవ్యం నెరవేర్చలేకపోయాడు. ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీకి రష్యన్ విప్లవానికి అతనేమీ సహాయం చేయలేని స్థితిలోనే ఉండిపోయాడు. అతను డబ్బు ఏమి కూడా కలెక్ట్ చేయలేకపోయాడు. అలాంటి పరిస్థితిలో ఈ పుస్తకం మాత్రం అస్సైంది. దాని మీద అతనికి కొద్దో కొద్దిగా డబ్బు వచ్చింది, కానీ పేరు మాత్రం వచ్చింది. ఇదే పుస్తకాన్ని ప్రచురణకర్తలు అమెరికాలో, ఇంగ్లాండ్లో ప్రచురణకర్తలు కేవలం పుస్తకాల వ్యాపారం కోసమే చేస్తారండి. ఇదే పుస్తకం అమెరికాలో ప్రచురింపబడింది సీరియల్గా అని చెప్పి ఇంగ్లాండ్లో ఒక ప్రచురణకర్త కామ్రేడ్స్ అనే పేరు పెట్టి ఈ అమ్మ నవలని అక్కడ విడుదల చేశాడు. ఇది ముందు అమెరికాలో అచ్చయింది, తర్వాత ఇంగ్లాండ్లో అచ్చయింది, అక్కడ ఇంగ్లీష్లోనే అచ్చయింది. రష్యన్ భాషలో ఇది అచ్చు నోచుకోలేదు అప్పటి వరకు. ఆయన రష్యన్ భాషలో రాసినా వాళ్ళు ఇంగ్లీష్లోకి మార్చి దాన్ని చేశారన్నమాట. అప్పుడు ఏం చేయాలి?
మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీకు ఇక్కడ ఒక విషయం చెప్తా. నేను ఒకసారి విజయవాడలో ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాను. ఆ ఫంక్షన్ ఏంటంటే ఒక సంతాప సభ లాంటిది. ఎవరు ఒక ముసలామ చనిపోతే వాళ్ళ వారసులు ఒక సంతాప సభ పెట్టి భోజనాలు పెట్టి తెలిసిన వాళ్ళని పిలిచారు. అక్కడ అమ్మ నవల వాళ్ళు పంచిపెట్టారు. అంటే మామూలుగా ఈ సంతాప సభల్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ వాటిలో కానీ భగవద్గీతనో లేకపోతే భారతానో రామాయణానో చిన్న పుస్తకాలు పంచిపెడతారు. లలిత సహస్రనామనం, విష్ణు సహస్రనామం పంచిపెడతారు. అమ్మ నవలు పంచిపెడుతున్నారు ఏంటి వీళ్ళు అని నేను అనుకున్నాను, అడిగాను కూడా. వాళ్ళు యాక్చువల్గా లెఫ్ట్ భావాలు కలవాళ్ళే నా మిత్రులంతా అక్కడ ఉన్నవాళ్ళు. ఏమిటి ఈ అమ్మ నవల పంచిపెడుతున్నారు ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి, ఇది పాతదే కదా, కొత్తది కాదు కదా అని అడిగితే వాళ్ళేమన్నారంటే, అమ్మ నవలను మీరు అట్లా తీసేస్తారండి, అమ్మ మూలంగానే కదా, ఈ నవల మూలంగానే కదా రష్యాలో విప్లవం వచ్చింది అన్నారు. అవ్వా అని నోరు నొక్కున్నాను నేను. ఎందుకు చెప్తున్నానంటే మన దేశంలో కమ్యూనిస్టులు, ముఖ్యంగా ఆంధ్రదేశంలో కమ్యూనిస్టులకు చాలా మరి కావాలని చేస్తారో లేక తెలియక చేస్తారో తెలియదు, కానీ చాలా విషయాలు వాళ్ళు చరిత్ర ప్రకారం చేయరు. ఈ అమ్మ నవల రష్యా చేరే సమయానికి అక్కడ విప్లవం రావటం, లెనిన్ అధికారంలో రావడం కూడా జరిగిపోయింది. లెనిన్ గోర్కీ స్నేహితుడని చెప్పాను కదా, అతను అధికారంలోకి వచ్చిన తర్వాత గోర్కీ ఎక్కడున్నాడో అని ఎంక్వైరీ చేశాడు. ఈయన దేశాల బట్టి తిరుగుతున్నాడు తిండి తిప్పలు లేకుండా. సరే గోర్కీని పిలిపించండి రష్యా అని చెప్పి పిలిపించాడు. ఏమయ్యా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఏం చేయట్లేదు, ఏదో రాసుకుంటున్నాను. ఈ మధ్యనే అమ్మ నవల న్యూయార్క్లోనూ లండన్లో ప్రింట్ అయిందంటే, ఏంటి నవల ఇవ్వు అని చెప్పి తీసుకున్నాడు. అది చదివి 100,000 కాపీలు రష్యన్లో ప్రింట్ చేసి రష్యా అంతా పంచిపెట్టాడు. నిజానికి ఆ నవలకి విప్లవానికి సంబంధం లేదు. దాంట్లో విప్లవ భావాలు ఉండవచ్చు, అప్పటికే విప్లవం రావటం, లెనిన్ పవర్లోకి రావటం అంతా జరిగిపోయింది. కాబట్టి అమ్మ నవలకి రష్యన్ విప్లవానికి సంబంధం లేదు. దానిలో విప్లవ భావాలు ఉండొచ్చు, మేడే దాని గురించి రాయొచ్చు, అవన్నీ తర్వాత చెప్తాను మీకు. మన ఆంధ్రదేశంలో చెప్పే కమ్యూనిస్టులు చెప్పే విధంగా అమ్మ నవల మూలంగానే విప్లవం వచ్చినది సరైన విషయం కాదు, అది సత్యం కూడా కాదు. ఆ విషయం మీరు గమనించాలి. సరే తర్వాత మీకు అమ్మ గురించి చెప్పాను కదా, ఇప్పుడు అమ్మ కథ ఏంటో మనం తెలుసుకుందాం. ఏంటంటే అప్పుడే యాంత్రీకరణ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. 20th century ending నుంచి 20th century beginning బాగా యాంత్రీకరణ జరిగింది. స్టీమ్ ఇంజిన్ వచ్చింది, టర్బైన్స్ వచ్చినాయి, దీంతోనే యాంత్రీకరణ. ఆ యాంత్రీకరణ జరగగానే ఏ వస్తువైనా ఒక 1000 సంఖ్యలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, అంటే తయారు చేయడానికి యంత్రాలు పనికి వస్తాయి అన్నమాట. ఆ యాంత్రీకరణతో ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఆ ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి మనుషులు కావాలి. వాళ్ళు ఊరికే చేయించుకోరు, డబ్బులు ఉన్నవాళ్ళు లేకపోతే ప్రభుత్వాలు ఫ్యాక్టరీలు పెడతాయి. పెట్టి ఆ ఫ్యాక్టరీ నడపాలంటే ఉద్యోగాలు ఇచ్చి దానికి ట్రైనింగ్ ఇచ్చి మనుషులను పెట్టుకున్న వాళ్ళకి జీతాలు ఇస్తారు. అయితే ఈ జీతాలు తీసుకున్న ఈ ఫ్యాక్టరీ ఈ కార్మికులు ఏం చేస్తారు, ఆ జీతాన్ని సద్వినియోగం చేయరు. వాళ్ళు వ్యసనాలకు వాడి కుటుంబాల్ని విచ్ఛిన్నం చేసుకుంటారు. ఇదే జరుగుతుంది. అమ్మ రాసిన మొదటి 3 పేజీలు మీరు చదివితే గోర్కీ రాసింది, ఆయన ఈ కార్మికులు ఎంతటి దుస్థితిలో ఎందుకున్నారో, ఏ రకంగా దాంట్లో చేరిపోయారో, ఎట్లా తాగుబోతులయ్యారో, ఎట్లా కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకున్నారో హృదయ విదారకంగా రాస్తాడు. దానికి ఫ్యాక్టరీ యజమానులకి దీనికి సంబంధమే లేదు. కానీ ఆ లింక్ పెట్టి ఫ్యాక్టరీలు యజమానులు ఫ్యాక్టరీ పెట్టబట్టి ఈ కార్మికులు ఉండబట్టి కార్మికులు శ్రమ ఇళ్ళు దోచుకోబట్టి అంటారు. కానీ కార్మికులు వాళ్ళకు వచ్చిన జీతాలు సద్వినియోగం చేస్తున్నారా లేదని చెప్పరు. సరే ఇవన్నీ మనం చూసాం, వెస్ట్ బెంగాల్లో చూసాం, కేరళలో చూసాం. ఈ కమ్యూనిస్టులు ఎక్కడున్నా సరే వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టినవారు ఉద్యోగాలు ఇవ్వరు, వాళ్ళు ఉద్యోగాలు చూపించరు. సరే అట్లా వదిలేండి, అది దాంట్లోకి మనం వెళ్ళొద్దు. సరే ఈ ఫ్యాక్టరీలో ఒక కార్మికుడు పెలేగియా భర్త, పెలేగియా అనేది అమ్మ పేరు పెలేగియా. పెలేగియా భర్త ఒక ఫ్యాక్టరీలో అతను కార్మికుడు. అతను ఏంటి, పొద్దున 9 వెళ్తాడు, సాయంత్రం 4 దాకా ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. వారం జీతం ఇస్తారు, శుభ్రంగా తాగుతాడు, మిగతా ఇస్తాడు, లేకపోతే ఎక్కడో పడి నిద్రపోతాడు. ఈమెకి పెళ్ళికి ఒక కొడుకు. అమ్మ పేరు పెళ్ళిగ అని చెప్పాం కదా, కొడుకు పేరు పావెల్ అన్నమాట, ఒకటే కొడుకు. సరే ఆ పావెల్లు అమ్మ దగ్గరే పెరుగుతాడు, తండ్రి చేసే దురాగతాలన్నీ చూస్తాడు. అతను ముక్కోపి, తాగుపోతూ ఫ్యాక్టరీలు ఇచ్చిన కూలీ తాగుడికే తగలేస్తాడు, పైగా పెళ్ళాని రోజు సాగు కొడతాడు. అతని కొడుకు వాళ్ళ ఈ పెలేగియ కొడుకు పావెల్లు తండ్రి మరణం తర్వాత ఫ్యాక్టరీలో చేరతాడు. తండ్రి ఈ తాగి ఇందు పనిచేసి ఒకరోజు చనిపోతాడు. అసలు అతను చనిపోవడంతోనే ఈ నవలకి తెరలేగుస్తుంది అన్నమాట. తర్వాత తండ్రి ఉద్యోగం కొడుకు ఇస్తారు అక్కడ పావెల్ అందరిలాగ మొదటి రోజుల్లో తాగినా కొత్త అతను కూడా మందు తాగుడికి అలవాటు పడతాడు. ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ కూడా బయటికి రాగానే తాగుతారు. అది కూడా వ్యాపారమే. ఫ్యాక్టరీ బయటే తాగుడుకి షాప్ ఉంటుంది అన్నమాట. అట్లా తర్వాత కొత్త స్నేహితులు ఇతనికి పరిచయం అయ్యి అతనిలో మార్పు వస్తుంది. రాత్రులు పుస్తకాలు చదవటం ప్రారంభిస్తాడు. ఈ పుస్తకాలన్నీ ఏంటి? అదంతా నిషేధిత సాహిత్యం. అంటే రాజుని రాజరికాన్ని ఎట్లా వ్యతిరేకించాలి, సోషల్ డెమోక్రటిక్ పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి, విప్లవం ఎట్లా తీసుకురావాలి అనేది దాంట్లో. అప్పుడు ఇంకా విప్లవం రాలేదని చెప్పాం కదా, అమ్మ రాసే టైంకి రాలా తీసుకురా దాంట్లో. అది ఎట్లా దానికి ఒక సింబల్ కావాలి అంటే కార్మికులకి ఒక రోజు, అది మేడే. మేడే ఎందుకు మేడే పెట్టారు తర్వాత చెప్తా. ఆ మేడేని సెలబ్రేట్ చేయడానికి జెండా ఎత్తారు కార్మికుల జెండా. అది అసలు అమ్మ ప్లాట్కి ముఖ్య కారణం మేడే అన్నమాట. ఈ కార్మికుల జీవితాలు ఎంత కఠినంగా ఎందుకు ఉన్నాయో మనం అవగాహన చేసుకోవాలంటాడు. అవన్నీ రహస్య సమావేశాలు పెట్టి వీటిని గురించి చర్చిస్తారు వాళ్ళు. అసలు ఈ భయంతోనే మనం నాశనం అయిపోతున్నాం, మనం ఎదురు తిరగాలని వాళ్ళు అనుకుంటారు కానీ చేయలేరు. ఎవరు వాళ్ళని అణగదొక్కుతున్నారో వాళ్ళకి తెలియదు. ఉద్యోగాలు ఇచ్చిన యజమానులు వాళ్ళకి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తారో తెలియదు. వీళ్ళు మనం యజమానులకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేయాలో తెలియదు. మన శ్రమ ఎవరు దోచుకుంటున్నారో వాళ్ళకి అర్థం కాదు. అదంతా కన్ఫ్యూజన్ అన్నమాట. ఆ కన్ఫ్యూజన్ రోజు రాత్రిపూట మీటింగ్లు పెట్టుకొని ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది మొదలుపెట్టి వాళ్ళు డిస్కస్ చేస్తుంటారు. అతని మిత్రులు రాత్రివేళ వచ్చి సుదీర్ఘ చర్చలు చేసేవాళ్ళు. పెళ్ళిగా వాళ్ళందరూ ఏమి అర్థమయ్యే కాదు, వీళ్ళందరికీ తెల్లవార్లు టీ పెట్టి ఇవ్వటమే ఆమె పని. ఈ మొత్తం నవల్లో రోజుకు ఒక 100 సార్లన్నా ఆమె వచ్చిన వాళ్ళందరికీ ఇలా టీ పెట్టి ఇస్తుండేది, టీ కాస్తుండేది అన్నమాట. ఒక్కోసారి పోలీసులు వస్తే వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఇస్తుండేది. ఇట్లా ఎన్నో రోజులు గడిచిపోయాయి. ఇతను ఫ్రెండ్స్ ఎవరంటే పావెల్ ఫ్రెండ్స్ కోహోళ్ళు, ఆంధ్రే, నికలాయ్, వేసావెచ్చుకు, ఇంకొక పిల్ల నటాష. తరచూ రాత్రంతా అక్కడే గడిపేవాడు. తెల్లవారులు అక్కడే కూర్చొని మాట్లాడుతుంటే ఈమె టీ గాసిస్తుండేది అనమాట. మళ్ళీ పొద్దునే ఫ్యాక్టరీకి పోయేవాళ్ళు. వీళ్ళందరూ సోషలిస్ట్ భావాలతో ఉండేవాడు. సోషలిస్టు అంటే ఏంటి? ఇప్పుడు ఉన్న సిస్టమ్ మార్చేసి ఈ ఫ్యాక్టరీలకి కార్మికులు యజమానులు అవ్వాలి, వచ్చే లాభ నష్టాలు వాళ్లే పంచుకోవాలి. ఇది ఎంతవరకు సాగుతుందో వాళ్ళకి తెలియదు. ఇది ఒక భావన, ఒక కార్యక్రమాన్ని వీళ్ళు పెట్టుకున్నారు. ప్రపంచ కార్మికులంతా సోదరులే, మనందరం ఒకే జాతి అనే విశ్వాసం ఆ తల్లికి వాళ్ళు కలిగించారు. త్వరలో మనం ఒక పత్రిక ప్రారంభించాలని పావెల్. సరే ఆ పత్రిక పెట్టడం, దాంట్లో ఈ సోషల్ భావాలు పెట్టి దొంగచాటుగా జారేయటం, ఇవన్నీ చేశారు. చేసి చివరికి ఆ పత్రిక రాత్రిపూటే ప్రింట్ చేసి అందరికీ పొద్దునే పాలతో పాటు పంచేది అమ్మే పంచేది.
మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మై మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇది ఇట్లా సాగుతుండగా ఈ ఇట్లా మీటింగ్లు జరుగుతున్నాయి పలానా ఇంట్లో అని చెప్పి పోలీసులకు ఎవరు ఒప్పందిస్తారు. ఒకసారి పోలీసులు వచ్చి ఇల్లంతా చిన్నవందరు చేసి అన్నీ ఎదుగుతారు. ఎదిగితే కాగితాలు దొరుకుతాయి. పెళ్ళిగా వాళ్ళందరూ అప్పటికే తెలిసి పారిపోతారు పిల్లలు. పెళ్ళిగా ఓ ప్రీతంగా ఏడుస్తుంది. ఎందుకమ్మా అన్నీ కన్నీళ్ళు ఇప్పుడే కార్చి ముందు ముందు చాలా అవసరం ఉంటుంది వాటితో అని పోలీసు ఆఫీసర్ వ్యంగ్యంగా అంటాడు. అప్పుడు ఏమంటది, బిడ్డలకు కన్నతల్లి కన్నీళ్ళకి కరువు ఉండదయ్యా, నీకు కూడా తల్లి ఉంటే ఆమెకు కూడా చెప్తుంది, ఏ విషయం చెప్తుంటుంది. మరుసటి రోజు మరికొందరిని అరెస్ట్ చేస్తారు, తీసుకుపోతారు. చాలా కాలం పావెల్ ఎక్కడున్నాడో కూడా తల్లికి తెలియకుండా పోతుంది. ఎన్నోసార్లు ఆమెను కలవాలి, అతను కలవాలని ఆమె జైలు సూపరింటెండెంట్కి అర్జీ పెట్టుకున్నా వాళ్ళు కలవనివ్వరు. ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళ దుర్మార్గాలని మనం ఎదిరించడానికి అందరం సిద్ధం కావాలని పావెల్ అంటాడు. జైలు నుంచి చెప్తుంటాడు కలిసిన వాళ్ళందరితో, వాళ్ళతో సమ్మె చేయించడం మన వల్ల కాదు. ఆశావాదులే కానీ పెరిగి పందులు ఎవరు? కార్మికులు ఆశావాదులే. జీతాలు పెంచితే తీసుకుంటారు, కానీ వాళ్ళు పెరిగి 15 ఉద్యోగాలు పోతాయని భయం, వాళ్ళు సమ్మె చేయరు అన్నాడు ఒక స్నేహితుడు. ఇట్లా కార్మికులు రెచ్చగొట్టినందుకు పావల్ని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. సరే, పేద కూలీలు తీసుకెళ్ళి మెరుగుపరచాకి తన కొడుకు పనిచేస్తున్నాడని చెప్పి తల్లి అతని ఆ పత్రికను రహస్యంగా ప్రింట్ చేసి పంచిపెట్టడంలో సహాయం చేస్తుంటుంది. అప్పుడు అతని స్నేహితులు, అమ్మ మీరు చదవటం నేర్చుకోవాలి, ఏం పంచిపెడతారో మీకు తెలియాలి కదా, మీరు ఎవరిని అడిగితే ఏం చెప్తారు, కొత్త బాధ్యత నెత్తనేసుకోవాలి, చదువు తప్పనిసరి అంటూ ప్రోత్సహిస్తారు. కొడుకును చూడాలని తల్లి 3 సార్లు అధికారులను కోరింది. వారు ససేమిరా అన్నారు. అనేక ప్రయత్నాల తర్వాత అతను కలిసినప్పుడు అతను ముందున్న కర్తవ్యం గురించి తల్లితో చర్చించాడు. అమ్మ, నువ్వే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, నేను బయటకు వచ్చే వరకు. ఇంటికి వచ్చి ఇతర కార్యకర్తతో కలిసి మరింత చురుగ్గా ఆమె ఈ ప్యాంప్లెట్లు పంచిపెట్టడంలో పాలు పంచుకుంటుందన్నమాట. అంటే ఆమెకు తెలియకుండానే ఏం చేస్తున్నాము అని కొడుకు చెప్పిన దాన్ని బట్టి మనం కార్మికులకి అనుకూలంగా పనిచేస్తున్నాము, కార్మికుల స్థితిగతులను మెరుగుపరచడా పనిచేస్తామని తెలుసుకుని ఆమె మరింతగా ఉత్సాహంతో ఈ కరపత్రాలను పంచిపెట్టేది. పాలతో ఆమె పొద్దున్నే ఎవరు నిద్రలేకముందే పాలు ఇవ్వటానికి వెళ్ళేది కదా, కూలీల పేటలో అన్ని చోట్ల పంచిపెట్టేది. సరే, మేడే వస్తుంది. మేడే రోజున మనం జెండా పాతాలి, ఈ డెమోక్రటిక్ పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ జెండా పాతాలి అని చెప్పి వీళ్ళు అందరూ రాత్రి నిర్ణయించుకుంటారు అన్నమాట. పెద్ద వీధి నుండి పోయి ఇరుగు సందులో సుమారు 100 మంది జీరుతారు. వాళ్ళ మధ్య నిలబడి వెస్సికు అనే ఆయన ఉపన్యాసం ఇస్తాడు. మన రక్తాన్ని వాళ్ళు నల్లులు పీల్చేసినట్టు పీలుస్తున్నారు యజమాన్యం. ఉద్యోగాలు ఇచ్చింది వాళ్ళే, వాళ్ళతో పనిచేయించేది వాళ్ళే, జీతాలు ఇచ్చేది వాళ్ళే, కానీ వీళ్ళకి తృప్తి లేదు. మాకు ఇంకా జీతాలు చాలవు, మా శ్రమను మీరు దోచుకుంటున్నారని చెప్పి ఈ కార్మికులంతా మనం మే రోజున మే 1 మనం ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలి అని చెప్పి అతను ఉపన్యాసంలో చెప్తాడు. తర్వాత ఆంధ్రేయ ప్రసంగిస్తాడు. జనం బాగా పెరుగుతారు, విపరీతంగా పెరుగుతారు ఈ ఉపన్యాసాలకి. అంతలో ఎవడో పోలీసులు అని కేకేస్తాడు. గుర్రాల మీద 4 పోలీసులు వచ్చి పొండి పొండి అని కేకలేసి దొరికిన వాళ్ళని కొడతారు వాళ్ళు. కామ్రేడ్స్, ఏమైనా సరే ఈరోజు మన పతాకం ఎగరాల్సిందే, అదే మన దృఢమైన విషయం అంటూ ప్రారంభిస్తాడు పావెల్. చివరికి ఒక ఎర్ర జెండా దాని మీద ఏం లేదు, ఎర్ర గుడ్డ ముక్కే గాల్లో రెపరెపలాడింది. అదే మేడే. జెండా కేసు తోసుకుంటూ జనం ముందుకు వస్తారు. అది ఈ అమ్మ పుస్తకంలో ఆ మహోజ్వలైన ఘట్టం కింద చెప్పుకోవాలి. ఏంటి చక్రవర్తి మీద తిరుగుబాట అన్నాడు కీచుకుంది మనిషి. వీళ్ళలో వాడే ఊరికి ముందు చదువుకోవటం సైనిక పటాలని స్కూల్ దగ్గర, మరొక పటాలని ఫ్యాక్టరీ దగ్గర మోహరిస్తారు. ఈ ఊరేగింపు వస్తుందని తెలిసి వాళ్ళని అరెస్ట్ చేయనంటూ జారీ కాగానే సిపాయిలు ముందుకు పరిగెత్తారు. తల్లి కూడా అక్కడే ఉంది కదా, ఆమెకి ఇవ్వమని అరుస్తుంది. దానికి జవాబుగా సిపాయిల మధ్య ఉన్న పావెల నుంచి, అమ్మా సెలవు అన్న మాటలు వినపడతాయి. అంటే పావెల్ని కూడా వాళ్ళు తీసుకుపోయారు. దీంతో మొదటి భాగం పూర్తవుద్ది. అమ్మ పుస్తకంలో మొదటి భాగం పూర్తవుద్ది. ఈ 2వ భాగంలో పోలీసులు వచ్చి ఇల్లంతా సోదా చేస్తారు. ఈసారి తల్లి భయపడలేదు. కొడుకు జైల్లో మగ్గుతున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి తన ముందున్న కార్యక్రమాన్ని ఆమె చేసుకుంటుంది. ఈ పత్రిక అచ్చువేసి రైతుల చిరునామాలు అడిగి పావలను అడిగి మీరందరికీ పంపించాలని నిఖిలయ్య చెప్తాడు. వాళ్ళని ఎరుగుదు నేనే ఇస్తాను, నిషిద్ధ పత్రాలను తీసుకెళ్తున్నాను, ఎవరో ఊహించరు కదా నేను రైతులను కలవటానికి వెళ్తే అని. ఈ పత్రికని తీసుకెళ్ళి చివరి వరకు సమాధి చేరేదాకా ఇలా తిరుగుతూనే ఉంటుందని ప్రతిజ్ఞ చేస్తుంది.
My media, the voice of India. My media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇక ఈ 2వ భాగంలో అమ్మ ఈ కరపత్రాలు పంచిపెట్టడం ముఖ్యంగా ఉంటుంది. నన్నెవరు పట్టుకుంటారు, ఈ పత్రిక అచ్చువేసి అందరి చిరునామాలు నాకు తెలుసు, నేనే తీసుకెళ్ళిస్తాను అని రైతులకి, ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ఆ కాలనీలో ఉన్న అందరికీ ఆమె పంచిపెడుతుంటుంది. ఈ మీద ఎవరికి ముందు అనుమానం రాదు. తర్వాత నేను అన్ని రాష్ట్రాల రోడ్లు వెంట దారి తెలుసుకుంటూ వెళ్ళగలను, సమాధి చేరేదాకా ఇలా తిరుగుతూనే ఉంటాను, నాకేం కావాలి అని ఆమె తీర్థయాత్ర ఆవేగంగా మొదలైందనమాట. ఏంటి ఆ తీర్థయాత్ర? ఈ సోషలిస్ట్ పార్టీకి తన కొడుకు, అతని మిత్రులు మొదలుపెట్టిన ఒక విప్లవం అనుకోవద్దు కానీ ఒక తిరుగుబాటు. ఒక కార్మిక సంఘానికి గుర్తింపు తేవడానికి మేడేకి జెండా ఎగరేసినందుకు వచ్చిన ప్రచారం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం ఆమె ముందున్న కర్తవ్యం. అదే ఆమె తీర్థయాత్ర. అట్లాగే ఈ సాహిత్యం అందరికీ అందజేసేది. పట్టుబెడితే చిత్రహింసలు తప్పేవి కాదు. చివరికి సైబీరియాకి శాశ్వత ప్రవాసం తప్పదని తెలుసు ఆమెకి. రాజ్య జీవితం అంటే దినదిన గండమే కదా, కానీ అణగారిని ప్రజల యథార్థ స్థితి తెలుసుకునే మార్గం ఇదే అని ఆమె నమ్మేది. యంత్రం మనిషిని చంపేసినా, ఒక చేతిని నరికేసినా యజమానులు కార్మికుడిదే తప్పంటున్నారు, వాళ్ళని అడిగేవాళ్ళు లేరు అంటూ తన గోడు చెప్పుకున్నారు కార్మికులు. రోజులు గడుస్తున్నాయి. అట్లాగే ఏమి ఈ పత్రిక పంచిపెడుతుంది. చివరికి కార్మికుల్లో ఈ ఉద్యమం ఊపు అందుకుంటుంది. పార్టీ సెల్స్ అన్ని చోట్ల పెరుగుతాయి. కొడుకు గురించి ఆమె బెంగపడని రోజు, కానీ అతను కలిసే అవకాశమే లేదు. మరి కొన్నాళ్ళకు పావెల్ ఇతర కామ్రేడ్ల మీద విచారణ జరిగే రోజు రానే వచ్చింది. కోర్టులో జడ్జి నిశ్చలంగా కూర్చున్నాడు. ప్రభుత్వ ఆరోపణలు జవాబుగా పావెల్ అతనే వాదించుకున్నాడు. జడ్జిలు ఏం చెప్తారు? అప్పుడు చట్టాలు ఎట్లా ఉంటే అదే చెప్తారు. వీళ్ళ మీద వీళ్ళు సంఘానికి బద్ధ విరోధులు. వాళ్ళేం కాదనలేదు కదా, మేము విరోధులం అని చెప్తున్నాం. ఈ సంఘానికి, ఈ ఇప్పుడున్న ఈ వ్యవస్థకు మేము విరోధులం, కాబట్టి మేము తప్పు చేయలేదు అంటారు. ఎంతో అయిన తర్వాత ముద్దాయిలకి ప్రవాస శిక్ష విధిస్తారు. సరే, ఈ నిర్బంధం వల్ల ఉద్యమం ఆగకూడదు, ఆగదు అని వీళ్ళందరూ అంటారు. చేయవలసిన పని ఇంకా చాలా మిగిలి ఉందని అమ్మ ఆమె నెత్తనేసుకుంటుంది. మాస్కోలో తన కార్యక్రమం కొనసాగించడానికి మారువేషంలో బయలుదేరి ఒకరోజున రైలు కన్నా ముందుగానే స్టేషన్కి చేరుతుంది. అప్పటికే అక్కడ పోలీసులు మామూలుగా రైల్వే స్టేషన్లో ఉన్నట్టు ఉంటారు. మూడో తరగతి ప్రయాణికులు భోగి ముందు పొట్టుకోటు తొడుక్కున్న ఒక యువకుడు దారికి అడ్డుకొచ్చాడు ఈమెకి. అతన్ని చూడగానే ఆమెలో అనుమానం మొదలైంది. ఏదో ఖచ్చితంగా గూఢచారిని, ఏంటి దొరికిపోయినా ఏమిటి అని తను తానే ప్రశ్నించుకో. అంతలోనే గూఢచారి స్టేషన్ గార్డుని తీసుకొస్తాడు, ఆమెను చూపిస్తాడు. ఆవసి దొంగ, ఈ వయసులో ఎలాంటి వేషాలు అంటూ చిరచిరలాడాడు ముసలి గార్డు. నేను దొంగను కాను అంటూ బిగ్గరగా ఆచింది. క్షణంలో పోలీసులు వచ్చారు. ఓ సత్పురుషులారా, కలిసేట్టుగా రండి, ఒక ప్రబలమైన శక్తిగా ఎదగండి అంటూ గొంతెత్తి అందరినీ కోరింది. అంటే ఇట్లా డ్రామాటిక్గా ఎండ్ అవుద్దనమాట. ఎవరో ఆమె గుండెల మీద బలంగా గుద్దారు, ఆమె బెంచ్ మీద పడిపోయింది. అట్లా ఆ నవల ఎండ్ అవుతుంది. అయితే ఈ నవల ఆయన న్యూయార్క్లో రాశాడని చెప్పాం కదా, అంతకుముందే నోట్స్ రాసుకున్నాడు. ఆయన తర్వాత ఆయన రచనలు ఏంటంటే గోర్కి ఆత్మకథ, బాల్యం, మై అప్రెంటిస్షిప్, మై యూనివర్సిటీస్ అని కొన్ని నవలలు రాశాడు. నవల లైఫ్ ఆఫ్ మార్టిన్ కోజ్మాకిన్ అనేది ఒకటి రాశాడు. తదితర ప్రపంచ ఎన్ని ప్రపంచ ప్రసిద్ధమైన నవలలే. అతను రచయితగా ఎంతో పేరుగాంచాడు. అయితే ఇతనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదండి. లెనిన్, స్టాలిన్లకు చాలా సన్నిహితుడని చెప్పాం కదా. పశ్చిమ దేశాల్లో వాళ్ళు చివరి రోజుల్లో ఇతని మీద చాలా చెడు ప్రచారం చేశారు. మమ్మల్ని అందరిని వాడుకొని రష్యన్ విప్లవానికి ఇతని సహాయం చేశాడని చెప్పి వాళ్ళు ఇతని మీద విమర్శలు రాశారు. అవన్నీ అక్కడ పెట్టేస్తే ఈ అమ్మ నవల చివరికి ఆ రకంగా ఎండ్ అవుతుంది. ఈ గోర్కి అమ్మ మూలంగా విప్లవం రాలేదని చెప్పాం కదా. అయితే గోర్కి స్నేహితులు లేని అవటం మూలంగా ఈ అమ్మ నవలని 100,000 కాపీలు ప్రింట్ చేసి అతను రష్యా అంతా పంచిపెట్టాడు. ఆ రకంగా అమ్మ పాపులారిటీ దేశాల వచ్చింది. కానీ కొంతమంది ఈ అమ్మ మూలంగానే విప్లవం వచ్చిందని నమ్మటం మాత్రం అది గుడ్డి నమ్మకమే, అది సత్యం కాదని మీకు చెప్తున్నాను. సరే, వచ్చే వారం మీకు ఈ గోర్కీ తర్వాత ఏం జరిగిందో మీకు చెప్తా. అంతవరకు సెలవు, నమస్తే. ఇంటి పట్టణం నుండి జాగ్రత్త తీసుకోండి, కరోనా బారిన పడకండి. మీ అశ్విని కుమార్.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised. Advised.